ಭದ್ರಂ ಕರ್ಣೇಭಿಃ ಶೃಣುಯಾಮ ದೇವಾಃ ಭದ್ರಂ ಪಶ್ಯೇಮಾಕ್ಷಭಿರ್ಯಜತ್ರಾಃ ಸ್ಥಿರೈರಂಗೈಸ್ತುಷ್ಟುಮಾಗುಂಸಸ್ತನೂಭಿಃ ವ್ಯಶೇಮ ದೇವಹಿತಂ ಯದಾಯುಃ ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ಧಶ್ರವಾಃ ಸ್ವಸ್ತಿ ನ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾರ್ಕ್ಷ್ಯೋ ಅರಿಷ್ಟನೇಮಿಃ ಸ್ವಸ್ತಿ ನೋ ಬೃಹಸ್ಪತಿರ್ದಧಾತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.
208 ಪೇಜಿ 40 ಕಾರಿಕ.
ನಾಸ್ತ್ಯ ಸದ್ಧೇತು ಕಮಸತ್ ಸದಸದ್ಧೇತು ಕಂ ತಥಾ ಸದ್ಧೇತು ಕಂ ನಾಸ್ತಿ ಸದ್ಧೇತು ಕಮಸತ್ಕುತಃ.
ಅದ್ವೈತಂ అనేటువంటి బ్రహ్మస్వరూపం అదే ఈ జగత్తు మొత్తానికి అధిష్టానం ఆధారం. బ్రహ్మ సత్యం, నామరూప జగత్ మిథ్యా. మిథ్యా అంటే పరిగణనలోకి రానటువంటిది. పరిగణన అంటే లెక్కకి, అది లెక్క వేయవాకండి అంటుంటారు కదా, దాన్ని లెక్కలోకి తీసుకోవాకండి అంటుంటారే, అది మిథ్య. అంటే మనకు చక్కగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మిథ్య అంటే ఏమిటి అన్నారు. ఉన్నదండి కానీ దాన్ని లెక్కలోకి తీసుకోవాకండి అంటే ఏమిటి అర్థం? అది ఉన్నా లేనట్లే అని అర్థం. ఈ వార్త వింటుంటాం మనం ఎక్కువగా, వాడని లెక్కలోకి తీసుకోవాకండి అంటే ఏమిటి, వాటికి విలువని ఇవ్వద్దు అని, దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని అర్థం. అద్వైత సిద్ధాంతంలో ఏం చెప్తున్నాం, ఈ జగత్తంతా కూడా అదేవిధంగా దానికి ఒక పరిగణన అంటే కౌంట్లోకి తీసుకోవద్దంటాడు. మన కౌంట్లోకి తీసుకోవాకండి అని అర్థం మిథ్య అంటే. ఉన్నది కానీ అది లెక్కలోకి రాదు ఉన్నట్లుగా. అందుకని మిథ్య అంటే ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మనకు. కనుక ఈ సృష్టి అనేది జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు, అది ఎందువల్ల వస్తుంది ఆ ఆలోచన అంటే నీకు అజ్ఞానం వల్ల అలా వస్తున్నది, అది భ్రాంతి అంటున్నది శాస్త్రం. సృష్టి నిజంగా జరిగింది అనుకుంటున్నావే అది భ్రాంతి, అది నిజంగా జరగలేదు. జరిగింది అంటున్నావంటే ఏమిటి అర్థం? నువ్వు నీ ఆలోచన సరిగా లేదని దానికి నిదర్శనం అన్నమాట. సృష్టి ఉన్నది నిజంగా జరిగింది అంటే నీ ఆలోచన సరిగా లేదు అనే దానికి నిదర్శనం ఆ ఆలోచన. సృష్టి ఉన్నది అనే ఆలోచన నీ ఆలోచన సరిగా లేదు అనే దానికి నిదర్శనం. భ్రాంతి అంటున్నది శాస్త్రం. ఇది చాలా కష్టం ఒప్పుకోవడం. కనుక శాస్త్రం మనల్ని ఆ దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నదన్నమాట. ఇక్కడ 4 విషయాలు చెప్పాను క్రిందటి వారం. ఈ శ్లోకం ఈ కారికలో న అస్తి నాస్తి అని ఉన్నది చూడండి, నాస్త్యసద్ధేతుకం మా సత్ అన్నారు. ఇక్కడ 4 భాగాలుగా మనం దీన్ని విభజించుకోవాలి ఈ కారికని. మొదటిది ఏంటంటే అసత్ అసద్ధేతుకం న అస్తి. నా 2 లైన్లలో మొదటి లైన్ని 2 భాగాలుగా, 2 లైన్ని 2 భాగాలుగా మనం తీసుకోవాలి. న అస్తి అనేదాన్ని అన్నిటికీ సప్లై చేసుకోవాలి. 4 పాయింట్లకి సప్లై చేసుకోవాలి. ఒకటే ఉంటుంది నా అస్తి, దాన్ని అన్నిటికీ సప్లై చేసుకోవాలి మనం. మొదటిది ఏంటి చూస్తాం, అసద్ధేతుకం అసత్ న అస్తి అని. అంటే అసత్ అంటే లేని వస్తువు, అసత్ అంటే లేని వస్తువు. అసద్ హేతుకం నభవతి, లేని దానికి కారణం కాలేదు. లేనిది లేనిదానికి కారణం కాలేదు అన్నారు. అంటే లేనటువంటి దాని నుంచి లేనటువంటి వస్తువు పుట్టదు అని అర్థం. లేనటువంటి వస్తువు నుంచి లేనటువంటి వస్తువు పుట్టదు అంటే ఏమిటి అర్థం? లేనటువంటి వస్తువు అంటే అది కారణం, లేనటువంటి కారణం నుంచి లేనటువంటి కార్యం పుట్టదు. దానికి మొదట ఉదాహరణ చెప్పాను. కుందేటి కొమ్ము లేదు, లేనటువంటి కుందేటి కొమ్ము కారణమవుతుందా? దేనికి అంటే లేనటువంటి గగనకుసుమానికి. లేనటువంటి గగనకుసుమానికి లేనటువంటి కుందేటి కొమ్ము కారణమవుతుందా? కాదు కదా. లేనటువంటి కుందేటి కొమ్ము నుంచి ఆకాశ పుష్పం పుడుతుందా అండి? రెండూ లేవు, రెండూ అసత్తే. గగనకుసుమం అంటే ఆకాశ కుసుమం, కుసుమం అంటే పువ్వు. ఆకాశంలో పువ్వు ఉందా ఎక్కడన్నా? ఆకాశం పువ్వు రావడం అనేది జరుగుతుందా? జరగదు. దేని నుంచి? లేని కుందేటి కొమ్ము నుంచి. అది అర్థం ఇక్కడ. అసత్ అసద్ధేతుకం నాస్తి, ఇట్లా రావడం అనేది మనం ఎక్కడ చూడటం లేదు. ఇది మొదటిది. రెండవది, తథా అదేవిధంగా, తథా అదేవిధంగా సత్ అసద్ధేతుకం న అస్తి. సత్ అసద్ధేతుకం న అస్తి, లేని వస్తువు ఉన్నదానికి ఉన్నదానిని ఉత్పత్తి చెయ్యలేదు. లేని వస్తువు ఉన్నదానిని ఉత్పత్తి చెయ్యలేదు. ఇది రెండవది. అంటే లేని వస్తువు అంటే కుందేటి కొమ్ము, లేని వస్తువు కుందేటి కొమ్ము ఉన్నదానిని ఉత్పత్తి చెయ్యలేదు. సద్ధేతుకం అంటే ఉన్నదానికి కారణం కాలేదు అని అర్థం. సద్ధేతుకం అంటే ఉన్నదానికి కారణం కాలేదు, ఉన్నదానిని ఉత్పత్తి చెయ్యలేదు. అర్థమైందా? ఉన్నదానిని ఉత్పత్తి చెయ్యలేదు. ఏమిటి ఇక్కడ ఉదాహరణ? కుందేటి కొమ్ము, లేనటువంటి కుందేటి కొమ్ము, కుండ, ఈ కుర్చీలు, ఈ బల్లలు ఇట్లాంటి ఉన్న వాటికి కారణమవుతుందా? ఇవి పుట్టడానికి ఏమండి ఇవన్నీ కుందేటి కొమ్ము నుంచి పుట్టినాయండి అంటామా? ఇవన్నీ కుందేటి కొమ్ము నుంచి పుట్టినాయి అనటగలగామా? ఎందుకని? కుందేటి కొమ్ము లేదు. అందుకని ఈ రెండవది, తథా సత్ అంటే కుండ, కుర్చీ ఇట్లాంటివన్నీ కూడా అసద్ధేతుకం న అస్తి, లేనటువంటిది కారణం కాలేదు. ఇది రెండవది. ఉన్నవాటికి లేనటువంటిది కారణం కాలేదు. వీటి ఉత్పత్తికి లేనటువంటి కుందేటి కొమ్ము నుంచి ఇవన్నీ ఎట్లా ఉత్పత్తి అవుతాయి? కనుక ఇది అసంభవం. లేనిదాని నుంచి లేనిది రాలేదు, మొదటిది. లేనిదాని నుంచి ఉన్నది రాలేదు, రాలేదంటే పుట్టలేదు, ఉత్పత్తి కాలేదు. ఇది రెండవది. మూడు, ఉన్న వస్తువు ఉన్నదానిని ఉత్పత్తి చేయడానికి వీలు కాదు. ఉన్న వస్తువు ఉన్నదానిని ఉత్పత్తి చేయలేదు. ఉన్న వస్తువు ఉన్నదాన్ని పుట్టించాలా? ఉన్న వస్తువు ఉన్నదానికి కారణమవుతున్నదా? దానికి ఉదాహరణ ఏంటంటే, కుండ ఉన్నది, ఇప్పుడు ఈ కుండ మరొక కుండకి కారణమవుతుందా? ఉన్న కుండ సద్హేతుకం, సత్ న అస్తి అంటే మళ్ళీ ఒక మరొక కుండ దీని నుంచి రావడం అనేది లేదు. ఎందుకు? ఈ కుండ ఉన్నదనుకోండి, ఉన్న కుండ నుంచి ఉన్న కుండ రావాల్సిన పని లేదు. ఎందుకని? ఉన్నది కనుక. ఉన్న కుండ ఎందుకండి రావడం కదా? ఉన్న కుండ నుంచి ఉన్న కుండ రావాల్సిన, పుట్టవలసిన పని లేదు. ఎందుకంటే ఉన్నది కనుక. కుండ నుంచి కుండ రావడం అనేది లేదు. అర్థమైందా? అంటే కుండ నుంచి ఉన్న కుండ రావడం లేదు, ఎందుకంటే ఉన్నది కాబట్టి. ఇట్ నీడ్ నాట్ కమ్. ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెంట్ ఆబ్జెక్ట్ నీడ్ నాట్ కమ్. ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టెంట్ ఆబ్జెక్ట్ నీడ్ నాట్ కమ్ అంటారు ఇంగ్లీష్లో. మనకి ఇంగ్లీష్ ఎందుకు, తెలుగే చాలు. ఓకే, నాలుగు, ఇప్పుడు మూడైనాయి కదా. ఉన్న వస్తువు ఉన్నదాని ఉత్పత్తిని, ఉన్న వస్తువు యొక్క ఉత్పత్తిని చెయ్యవలసిన పని లేదు, చెయ్యక్కర్లేదు, కుండ నుంచి కుండ రావాల్సిన పని లేదు అని అర్థం. నాలుగు చివరికి ఇవేన్నీ మూడే జరగకపోతే కుతః ఎక్కడండి ఏది సంభవం? ఉన్న వస్తువు నుంచి లేని వస్తువు పుడుతుందా? ఉన్న వస్తువు నుంచి లేని వస్తువు, అదేమిటి ఉదాహరణ అంటే కుండ నుంచి కుందేటి కొమ్ము పుడుతుందా? ఉన్న వస్తువు నుంచి, ఇప్పుడు ఈ కుండ ఉన్నదండి, ఏమండి దీని నుంచి కుందేటి కొమ్ము పుట్టిందండి అంటామా? లేని వస్తువు పుడుతుందా? సాధ్యమా? కుందేటి కొమ్ము అనేది మూడు కాలాల్లోనూ ఎక్కడా లేదు, కృతయుగంలోనూ లేదు, ద్వాపర యుగంలో లేదు, త్రేతాయుగంలో లేదు, కలియుగంలోనూ లేదు. కనుక ఉన్నదాని నుంచి కుతః సద్హేతుకం అసతః, అసత్ ఎక్కడి నుంచి వస్తుంది, లేనిదంటే ఎక్కడి నుంచి వస్తుందండి అన్నాడు. ఇప్పుడు మనకు ఈ చివరిది కావాలి. ఈ నాలుగింటిలో మనకు కావాల్సింది ఏమిటి? ఇప్పటికే బుర్ర తిరిగిపోయింది, బాగా ఆలోచించాలి. దీన్ని ఒకసారి వినాలి, మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి, అరిగిపోయిన రికార్డులాగా. ఈ బ్రహ్మము ఉన్నటువంటిది, అద్వైతం బ్రహ్మ ఆత్మ ఉన్నది. ఈ జగత్తు లేదు, లేని జగత్తు ఉన్న బ్రహ్మాన్ని నుంచి ఎట్లా పుడుతుంది అన్నాడు. నీకు ఉన్నట్లుగా కనపడుతున్నది కానీ లేదు అన్నావు నిజంగా. మరి ఉన్నట్లుగా ఎందుకండి కనపడటం అన్నాడు. భ్రాంతిలో ఉన్నావు, కలలో లేని వస్తువులు నీకు ఎందుకు కనపడుతున్నాయి చెప్పండి. ఏమండి లేని వస్తువులు ఎందుకు కనపడాలండి? కలలో కనపడుతున్నాయే, ఇది అంతే. లేని వస్తువులే ఉన్నట్లుగా కనపడుతున్నాయి, వ్యావహారిక సత్యమే కానీ నిజంగా. అందుకనే ఈ ఉన్న వస్తువులన్నీ లేవు లేవు అంటుంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే కుండ ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు కుండ ఉన్నది అంటాం మామూలుగా, ఏమండి 10 రూపాయలు పెట్టి కొన్నానండి కుండ, కుండ ఉన్నది అన్నాం. అది మామూలు వాళ్ళకి సరిపోతుంది ఆ ఆన్సర్. ఏమిటి కుండ ఉన్నది? కుమ్మరి వాడు కుండ చేశాడు, వాడు అమ్ముతుంటే నేను 10 రూపాయలకు పెట్టి కొనుక్కున్నాను, స్వామిని గారికి ఉపయోగపడుతుందని కొనుక్కొచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం ఈ కుండ సంగతి ఏమైపోయింది, 10 రూపాయల కుండ కాస్త, కుండ నాస్తి అన్నాం, కుండ లేదు అన్నాం. అది ఇక్కడ వాళ్ళకి అర్థమే అవుతున్నది, బయట వాళ్ళకి అర్థం కాదు కదా. కదా చూడండి, మరి ఇప్పుడు కుండ లేదు కదా, కుండ మిథ్యే కదా, ఉన్నది మట్టే కదా. మట్టికి కుండ పేరు పెట్టుకున్నావు, పేరు పెట్టేసి వ్యవహారం చేస్తూ కుండ ఉన్నది, కుండ ఉంది, కుమ్మరివాడు కుండ చేశాడు, కుండ పుట్టింది, మట్టి దానికి కారణం, మట్టి కారణం, కుండ కార్యం, కారణకార్య సంబంధం ఉన్నది అని చెప్పి నువ్వు వ్యవహారం చేస్తున్నావే కానీ నిజంగా ఆలోచిస్తే మట్టి కాకుండా కుండ అనే పదార్థము లేదు. ఇది అర్థమైనట్లే, ఇది అర్థం కావడానికి మనకి ఎన్ని నెలలు పట్టింది, సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఈ కుండతో సమానం చేయాలి. సామాన్యమా? ఒక కుండ అర్థం కావడానికే మనకు కష్టపడుతున్నాం మనం. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు, వస్తువులు, వాహనాలు, పక్షులు, పశువులు, 84 లక్షల కోట్ల జీవరాశులు, అన్ని వస్తువులన్నీ కలిపి కుండలాగానే తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న రోజు మనకు ముక్తి వచ్చింది అని అర్థం. అయ్యే పనేనా? అవుతుంది. సాధ్యం కానిది ఎందుకు చెప్తుంది శాస్త్రం? సాధ్యం అవుతుంది. దానికి సాధ్యం చేసుకోవాలి అంటే దానికి కావలసినటువంటి ప్రిపరేషన్ కావాలి. వంట చేయాలంటే ఎంత ప్రిపరేషన్ చేస్తారు? ఊరికి అట్లా వచ్చి కూర్చుంటాయా టేబుల్ మీద అన్ని పదార్థాలు? పాపం ఉదయం నుంచి చెమటలు పడుతూ అన్నీ కడిగి తుడిచి చేసి ఇంత చేస్తే వస్తుంది వంట భోజనం నోట్లోకి. ఇది అంతే, కష్టపడాలి, చాలా కష్టంగా ఉంటుంది. విషయం అది, నువ్వు తెలుసుకుంటే తెలుసుకో, లేకపోతే లేదు. ఇది సత్యం అంటుంది శాస్త్రం. అది ఇప్పుడు ఈ శ్లోకం అర్థమైందా? కారిక చూసారా ఎంత కష్టంగా ఉందో? మనకు శ్లోకం చదువుతుంటే ఏమీ తెలియదు. అన్ని 4 పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఉన్నటువంటి బ్రహ్మ నుంచి లేనటువంటి ఈ జగత్తు పుట్టడం అనేది ఏమిటి? పుట్టినట్లుగా కనపడుతున్నది నీకు, నువ్వు అనుకుంటున్నావు. అది అనుకుంటానండి, ఉన్నది పుట్టింది. అప్పుడు ఏమిటి మీకేమిటి నష్టం నేను అనుకుంటే? మీరు ఎందుకు సోమవారం సోమవారం వచ్చి ఈ లేదు లేదు అని చెప్తారు ఇవన్నీ? ఏదో కాస్త మంచి మాటలు చెప్తారని చెప్పి మేము వస్తూ ఉంటే అసలు ఏమీ లేదంటారు. ఏమిటి అది లేదు ఇది లేదు ఇవన్నీ మిథ్య అంటారు. నా బ్యాంకులో బ్యాలెన్స్ లేదా? ఉన్నది. నాకు స్థలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, బంగారం ఉంది, ఇన్ని ఉంటే ఇవన్నీ లేవంటారేమిటి? మా పిల్లలు, నా బంధాలు బాంధవ్యాలు మిత్రులు వీళ్ళందరూ ఉంటే లేదు లేదు అంటుంటారేమిటండి అన్నారు. అవి నిజంగా ఉన్నాయి అని అనుకుంటే నీకు దుఃఖం తప్పదు. అవి వ్యవహారానికే ఉన్నాయి, అది అనుభవంలోకి మాత్రమే ఉన్నది, వాటికి కొంత ప్రయోజనం ఉన్నది. నువ్వు వ్యవహారం చేస్తున్నావు అనుభవంలో ఉన్నప్పటికీ కూడా అది సత్యమని నువ్వు అనుకున్నావు అంటే అప్పుడు నీకు దుఃఖం తప్పదు. కనుక శాస్త్రం ఏం చెప్తుందని, అనుభవానికి ఉండని, వ్యవహారం చెయ్యి, నష్టం లేదు. అనుభవంలో ఉండని, వ్యవహారం చెయ్యి, వాటి వల్ల ప్రయోజనం ఉంటే ప్రయోజనాన్ని కూడా పొందు. ఇక్కడ మామిడికాయలన్నీ ఉన్నాయి, మిథ్య అని చెప్పి తినకుండా ఉంటానా? అన్నీ మిథ్యే కదండి అని చెప్పి మామిడికాయలు తినకుండా ఉంటానా? ప్రయోజనం ఉంది, ఉపయోగించుకుంటాం, తింటాం. అయితే ఈ మామిడికాయల వల్లనే నాకు శాంతి ఆనందం అంతా వస్తుంది అని అనుకుంటే భ్రమ, అది భ్రాంతి. మా పిల్లలు, వాహనాలు, డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా, ఇన్సూరెన్స్ పాలసీలన్నీ కూడా నాకు అత్యంత ఆనందాన్ని శాశ్వతాన్ని ఇస్తాయి అని చెప్పి వాటి మీద నేను అట్లా ఆధారపడ్డాను అనుకోండి, దిగులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే అవన్నీ అశాశ్వతం, వాటి వల్ల నిజంగా సుఖం రాదు అని తెలుసుకో. అది మనకు కావాల్సిన విషయం. వాటిని ఉపయోగించుకోవద్దని చెప్పలేదు, అనుభవించవద్దని చెప్పలేదు, వ్యవహారం చేయవద్దని చెప్పలేదు. కానీ వాటి వల్ల నా యొక్క జీవితం ఒక రక్షణ, ఆనందం, శాంతి, భద్రత అవన్నీ వాటి వల్ల అని అనుకున్నావు అంటే అది భ్రాంతి, అది భ్రమ. అలా అనుకోవాకు, మా అబ్బాయి వల్లనే నాకు ఆనందం అండి అని అనుకుంటే తప్పు. అబ్బాయి చదివించు, హాయిగా ఆనందంగా ఉండు, చక్కగా వాడితో పాటలు పాడు, డ్రామాకి వెళ్ళు, పార్కుకి వెళ్ళు, ఏమన్నా వెళ్ళు, కానీ మా అబ్బాయి ఉంటే నాకు శాంతి అండి అన్న అన్నావంటే బోల్తా పడినట్లే. అంతే, బోల్తా బోల్తా అంటే తెలుసు కదా, ఉల్టా తిరగబట్టం. మన భద్రత అభద్రత అయిపోతుంది, మన శాంతి అశాంతి అయిపోతుంది, మన ఆనందం దుఃఖం అయిపోతుంది. ఎందుకంటే వాటిలో సుఖము కానీ శాంతి కానీ ఆనందం కానీ నిజంగా లేదు అని తెలుసుకో. అది మనకు కావాల్సింది విషయం. అది ఏంటి, అందుకని భయపడవాకండి. ప్రతిసారి ఇవన్నీ చెప్తూ ఉంటే మీరు క్లాసుకు రాకపోతే నేనెవరికి చెప్పేది కదా. అందుకని అప్పుడప్పుడు ఇది కూడా చెప్తూ ఉండాలి నేను, లేకపోతే మీ క్లాసు వద్దు మాకేం వద్దు అని అంటారు. తర్వాత కారిక చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత 41వ కారిక. విపర్యాసాద్యథా జాగ్రత్, అచింత్యాన్భూత వస్పృశేత్, తథా స్వప్నే విపర్యాసాత్ ధర్మాస్తత్రైవ పశ్యతి. ఈ అద్వైత వాదాన్ని అజాతివాదం అంటాం. 4 పేర్లండి, గుర్తుపెట్టుకోండి. అజాతివాదము మొదటి పేరు. అద్వైత వాదాన్ని అజాతివాదం అంటాం, అద్వైతవాదము అని అంటాం. మిథ్యా ప్రపంచ మిథ్యావాదం అన్నారు. ప్రపంచ అంటే ద్వైత, ప్రపంచం అంటే ద్వైతమే కదా, ఏముంది ద్వైతం అంటే నానా రకాలుగా కనపడటం, అన్ని రకాల రకాలుగా కనపడేది ద్వైతం. ప్రపంచ అంటే ద్వైతం, ప్రపంచ మిథ్యావాదం అంటే ద్వైత మిథ్యావాదం, అద్వైతవాదం లేక అజాతివాదం లేక ప్రపంచ మిథ్యావాదం లేక ద్వైత మిథ్యావాదం. ఇంకొక పేరు అధిష్టాన అద్వైత అధిష్టానవాదం, అద్వైత అధిష్టానవాదం. ఇన్ని పేర్లు, అన్నీ ఒకే అర్థం, నాలుగు పేర్లు ఉన్నా కూడా ఒకటే అర్థం అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కారికలో ఏం చెప్తున్నారు గౌడపాదాచార్యుల వారు, చాలా ముఖ్యమైన కారికలు చక్కగా మనకు ఎంత వివరించి చెప్తున్నారో చూడండి మన కోసం. ఇప్పుడు ఊహించి మనిషి ఊహ చేస్తున్నాడు, ఇది ఊహించడమే, జగత్ ఉన్నది అనేటువంటిది ఊహ. నిజంగా అంటే సత్యం అనుకోవడం అది ఊహ, వ్యవహారానికి ఉన్నది ఇది సత్యం అనుకుంటే మాత్రం అది భ్రాంతి, అది మనం ఇప్పుడు అటాక్ చేస్తున్నాం. ప్రపంచం వ్యవహారానికి అనుభవానికి ఉన్నది, ప్రయోజనం ఉన్నది దానివల్ల, అది మనం కాదనడం లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచం లేదు లేదు అని నేను అన్నప్పుడల్లా అనుభవానికి లేదని చెప్పలేదు, ప్రయోజనం లేదని చెప్పలేదు, వ్యవహారానికి కూడా లేదని చెప్పలేదు. మనం ప్రపంచం లేదు అన్నాను అంటే ఏమిటని అర్థం, నిజంగా లేదు అని అర్థం. వ్యవహారానికి లేదని కాదు, అనుభవానికి లేదని కాదు, ప్రయోజనం లేదని కాదు, కానీ సత్యంగా లేదు. ఎలాగైతే నీ కళ అనుభవానికి ఉన్నది, కళ రాత్రి కళ వచ్చిందా, వచ్చిందా, వచ్చిందేమోనండి గుర్తులేదు అంటారా? కొన్ని కళలు వస్తాయి గుర్తుండవు, మంచిదే గుర్తు లేకపోవడం. కళ అనుభవానికి ఉన్నది, అందులో వ్యవహారము చేశాం, కళలో ప్రయోజనము ఉన్నది, అయినప్పటికీ సత్యమా? కాదు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా వ్యవహారానికి ఉన్నది, అనుభవానికి ఉన్నది, ప్రయోజనం ఉన్నది, కానీ సత్యం కాదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఒక్క మాట, ఇది సత్యము కాదు. అది సత్యం కాదని తెలుసుకోవడానికి మనం చదువుతున్నాం, అది విషయం. దానికోసమే కదా కష్టపడుతున్నాం ఇప్పుడు. కనుక విపర్యాసాత్ జాగ్రత్త యథా, ఇప్పుడు చూడండి, జాగ్రత్త అంటే మెలకువలో, మెలకువలో ఉన్నాం. ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నాం మనందరం? మెలకువలో ఉన్నాం. దీన్ని సంస్కృతంలో ఏమంటాం? జాగ్రత్త అవస్థ అంటాం. అంటే ఇక్కడ ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ చక్కగా పనిచేసే అవస్థ జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో ఏ విధంగానైతే మనం ఒకసారి మంద అంధకారంలో అంటే మసక చీకటిలో తాడు చూసి పాము అనుకున్నాం, పాము అనుకోగానే భయం వేసింది, ఎవరైనా ఉన్నారా పక్కన నాకు తోడు అని చెప్పి చూస్తాం, ఎందుకంటే వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళని గట్టిగా పట్టుకుంటాం మనం, అక్కడ చూడు బాగుంది అని చెప్పి ఏం చేద్దాం, పారిపోదామా, కర్ర తీసుకొచ్చి దాన్ని కొడదామా, ఈ అనే లోపల మనకు చెమటలు పట్టడం, భయం వేయటం, ఒకవేళ మన మీదకి వచ్చేస్తుందేమో, బుస కొడుతుందేమో, ఈ భయాలన్నీ వస్తాయా? మెలకులో కూడా లేని పాము తాడు చూసి, బాత్రూంలో కూడా గీజర్ ఉంటుంది చూడండి, ఆ గీజర్ వైర్ కట్లపాములాగా ఉంటుంది కరెక్ట్గా, దాని మీద గీతలన్నీ చూస్తే చీకట్లో వెళ్ళి చూడండి కట్లపాము, మెలిక కూడా అట్లాగే తిరిగి ఉంటుంది. అది హోస్ పైపులు ఉంటాయి చూసారు, ఈ పైపులు కూడా చుట్టి చుట్టి పెడతారు రాత్రిపూట, ఆ చుట్టి పెట్టినప్పుడు పాములాగే ఉంటుంది అది కూడా, ఎందుకంటే చారలు 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 చారలుగా ఉంటుంది కదా, అది ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆ ట్యూబులు కూడా, పచ్చ కట్లపాము పచ్చగా ఉంటుంది కదా, అట్లాగే ఉంటుంది అది. పాము అనుకున్నావా లేదా? ఏ అవస్థలో? జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలో లేనిదాన్ని ఉన్నట్లుగా భావించాం, దాన్ని విపర్యాసాత్ అంటారు. విపర్యాసం భ్రాంతి. విపర్యాసాత్ అంటే అధ్యాసాత్, అంటే లేని వస్తువుని ఉన్నట్లుగా భ్రమించడం విపర్యాసం. మన వాళ్ళు కూడా అంటుంటారు, ఏమిట్రా వేషం విపర్యాసంగా ఉంది అని అంటుంటారు చూసా, అసహ్యంగా ఉంది అని అర్థం. ఇది కూడా విపర్యాసమే కదా. లేని దాన్ని ఉన్నట్లుగా ఇట్లా భావిస్తున్నావు. విపర్యాసాత్ అధ్యాసాత్ అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస, లేనిదాన్ని ఉన్నట్లుగా భావించడం. అక్కడ ఒకదానిని మరొకటిగా భావించడం అధ్యాస విపర్యాస. దానివలన జాగ్రత్ అచింత్యాన్ అభూత్ భూతవత్ స్పృశేత్. అచింత్యాన్ అంటే మిథ్యా పదార్థములను, అచింత్యాన్ మిథ్యా పదార్థములను అంటే అనిర్వచనీయమైనటువంటి ఆ పావుని ఏ నిర్వచనం చేస్తారండి? ఇప్పుడు మీరు తాడు మీద చీకట్లో చూసిన పావుని నిర్వచనం చేయగలరా? ఆ పాము ఎంత పొడుగ్గా ఉందో తెలుసా? సో నాగుపామే, అది నాగుపామే అంటున్నాడు. ఈ నిర్వచనం అంతా దానికి వర్తిస్తుందా? నిజంగా మనం చేసే నిర్వచనం అంతా కూడా సరి అయినదా? అసలు పామే లేకపోతే నీ వర్ణన నీ డిస్క్రిప్షన్ అంతా ఎక్కడికబ్బా, ఎవరికి చేస్తున్నావు? అవసరమే లేదు కదా. కనుక ఈ యొక్క అచింత్యాన్ అనేది మిథ్యా పదార్థములను భూతవత్ స్పృశేత్. భూతవత్ అంటే యథార్థంగా ఉన్నట్లే. పాము ఉన్నదండి, పాము 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 అని అరుస్తున్నాడు. పైగా పాము ఉన్నది ఉన్నది, పాము వచ్చింది పాము వచ్చింది అని అరుస్తున్నాడు. స్పృశేత్ అంటే ఏమిటి? భావిస్తున్నాడు నిజంగానే ఉన్నదని. భూతవత్ అంటే యథార్థంగా ఉన్నట్లే. మెలకువలో ఉన్నప్పుడే లేని పాముని తాడు చూసి పాము అనుకొని పెద్దగా అరుస్తున్నాడు. జరుగుతుందా లేదా? లేనిదాన్ని చూసి ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్తుంది శాస్త్రంలో. ఒకటి కాదు, చాలా ఉదాహరణలు. చీకట్లో రాత్రిపూట ఒక చెట్లు కొమ్మలు కొట్టేస్తుంటారు, చూసారా? కొమ్మలు కొట్టి మాను చెట్టు మాను ట్రంక్ మాత్రం ఉంటుంది. అది కొట్టిన తర్వాత ఏముందంటే వర్షం పడంగానే కొంచెం చిగుళ్ళు వస్తాయి దానికి, అటు ఇటు చిగుళ్ళు వస్తాయి. పక్కన రాగానే మసక చీకట్లు చూడంగానే ఒక మనిషి నుంచొని ఉన్నట్టుంటాడు. దొంగవాడు ఎవరు నుంచున్నాడు రాత్రిపూట? అందుకే నీ వెనకటి రోజుల్లో బాత్రూమ్లు అన్నీ బయట ఉంటాయి, తలుపులు తీసుకుని బయటకు వెళ్ళాలి. అందుకని ఇంట్లో వాళ్ళని ఒకటి లేపి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేమంటే అశౌచాలయం నిద్రాలయం అన్నీ ఒకచోటే ఉంటాయి, బయటకు వెళ్ళే పని లేదు. ఆ రోజుల్లో అది చూడంగానే ఇప్పుడు ఆ చెట్టు చూస్తే చూడండి, చీకట్లో చూస్తే మనిషి నుంచి ఉన్నట్టే ఉంటుంది, మనిషి ఉన్నట్టే ఉంటుంది. భ్రమించాడా లేదా? అచింత్యాన్ భూతవత్ ఉన్నట్లుగా స్పృశేత్ తలుచుకుంటున్నాడు, అనిపిస్తున్నది వీడికి. అదేవిధంగా నిద్రలో కూడా తథా స్వప్నే పశ్యతి ధర్మాన్ భూతవత్. భూతవత్ పశ్యతి. ఇప్పుడు కలలో కలేవాడికి కలలో ఏనుగు చూశాడండి, వాడికి కలలో ఏనుగు సత్యమా కాదా? కలగనేవాడికి వాడికి సత్యమే. పరిగెడుతున్నాడు ఏనుగు, ఎంట పడుతున్నది, పరిగెట్టి 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 మెళుకు వచ్చింది వాడికి. ఆ పరిగెత్తేటప్పుడు వాడికి ఏనుగు సత్యమా కాదా? సత్యమే. తథా ఎలాగైతే లేని పాము లేని చోట పామును చూశాడో వీడు నిజమనుకున్నాడో, చూసినంతసేపు నిజమనుకుంటున్నాడా లేదా? కలగనేవాడు కలకంటున్నంతసేపు కలలో పులి, పెద్ద పులి, సింహము, ఏనుగో ఏదో ఒకటి, అన్ని పీడకలలే కదా వస్తాయి, మంచి కళలు ఎక్కడొస్తున్నాయి? అన్ని భయాన్ని కల్పించేవి, అన్ని అపజయాల గురించి ఇవన్నీ వస్తూనే కళలు వస్తూనే వాడికి ఆ కళ అప్పుడు అది సత్యం. భూతవత్ అని మనం సప్లై చేసుకోవాలి. భూతవత్ ధర్మాను అంటే విషయాను, విషయములను. ధర్మాన్ అంటే ఇక్కడ విషయములను అని అర్థం. ఏ విషయములను? అనేక విషయాలు కలలో ఎన్ని చూస్తున్నా. కొంతమంది నిద్రపోవడానికి ముందు కూడా ప్రార్థిస్తారు, నాకు ఈరోజు అన్ని మంచి కళలు రావాలి, పీడకల రాకుండా చేయినాయన అని చెప్పి దుస్వప్న నివారణార్థం శ్లోకం చదివి మరీ పడుకుంటారు. అందుకని మన వాళ్ళు అంటారు, ఒరే కాళ్ళు కడుక్కొని పడుకో, తెలుసా అది? నిద్రపోయే ముందు కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కదా, అవన్నీ పీడకలల రూపంలో వస్తాయి అని చెప్పి మన వాళ్ళకి నమ్మకం. అందుకని నిద్రపోయేటప్పుడు ముందు కాళ్ళు కడుక్కొని వచ్చి పడుకోమని చెప్పి అమ్మమ్మలు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు అమ్మమ్మలు బిజీగా ఉన్నారు, సీరియల్ చూస్తున్నారు, అవి చెప్పే టైం లేదు వాళ్ళకి. ఎందుకు చెప్తారంటే దుస్వప్నం రాకుండా ఉండడానికి. అంటే అవి వచ్చినప్పుడు ఎంత బాధపడతాడు, ఎంత భయపడతాడు. కనుక ఆ దుస్వప్నంలో వాడికి అవన్నీ కూడా సత్యమే. తథా ధర్మాన్ విషయములను భూతవత్ స్వప్నే అంటే నిజంగా కలలో ఉన్నట్లుగానే స్పృశేత్ విపర్యాసాత్. విపర్యాస అంటే ఇక్కడ అర్థాధ్యాస జ్ఞానాధ్యాస. అర్థాధ్యాసం అంటే ఏమిటి? ఆ వస్తువు. జ్ఞానాధ్యాసం అంటే ఏమిటి? ఆ వస్తువు యొక్క జ్ఞానం. జ్ఞానాధ్యాస రెండు అధ్యాసమే. పాము అనేది అధ్యాస అర్థ అంటే పదార్థం వస్తువు అర్థాధ్యాస అంటారు. తాడుని పాముగా అనుకోవడం అర్థాధ్యాస. పాము అనే జ్ఞానం కలగడం అది జ్ఞానాధ్యాస. ముందు పాము, ఈ పాము అనే జ్ఞానం రావడం జ్ఞానాధ్యాస. దీన్ని ముందు అర్థాధ్యాసమని, వస్తువు గురించి కలిగే విపర్యాసం అర్థాధ్యాసం. ఇది ఈ వస్తువే అనే జ్ఞానం కలగడం జ్ఞానాధ్యాసం. కనుక నీ జ్ఞానము విపర్యాసమే, నువ్వు చూసిన వస్తువు విపర్యాసమే. విపర్యాసమైన వస్తువును చూస్తే విపర్యాసమైన జ్ఞానమే కదా వస్తుంది. కలలో కూడా అంతే కదా. కనుక ఇది విపర్యాసం వల్ల జరిగినట్లుగానే ఈ సృష్టి కూడా ఇంతే అని చెప్తున్నారు. అందుకని ఉదాహరణ అన్నమాట. ఏమండి జాగ్రత్తను తీసుకెళ్ళి ఉదాహరణ చెప్తారేమిటి అని అడుగుతారు. మెలకువలో ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఉదాహరణగా చెప్తారేమిటి అంటే, నాయన మెలకువ కూడా అంతే పెద్ద తేడా ఏం లేదు అంటున్నది శాస్త్రం. మనం ఏదో పెద్దగా మెలకు అనేది చాలా గొప్పగా ఆలోచిస్తాం. కళ అనేది కళండి, అది నిజం కాదు. ఇది మాత్రం నిజం అంటున్నారు. శాస్త్రం అంటుంది నువ్వు అనుకుంటున్నావు అది నిజమని, నీ దుఃఖానికి అదే కారణమని తెలుసుకో, అది నిజం కాదు. ఎలా కాదండి అన్నారు. అది నిజం కాదు, ఉన్నది అద్వైతమే. ఈ పేర్లు నిజం కాదు, ఆస్తులు నిజం కాదు, ఇదన్నీ అంటే భయపడతాం కదా, ఒంటరిని అయిపోతాం కదా. అద్వైతం అంటే ఏమిటి? ఒక్కటే ఉన్నది, ఒక్కటే ఒక్కటే అనేటప్పటికి ఇప్పుడు ఏమైంది చూడండి. ఏమండి మీరు చెప్పినట్టుగానే కలలాగానే ఇది కూడా సత్యం కాదు, వాస్తవం కాదు, నేను చూసే వీళ్ళన్నీ కూడా వాస్తవం కాదు, సత్యం కాదన్నారు. అప్పుడు అద్వైతం ఒక్కటే అయిపోతే నేను ఒంటరివాడిని అయిపోనండి. భయం చాలామందికి. అభయే భయదర్శిన. తర్వాత కారిక చెప్తున్నారు చూడండి, 42వ కారిక.
ఉపలంభాత్ సమాచారాత్ అస్తి వస్తుత్వవాదినాం జాతిస్తు దేశితా బుద్ధైః అజాతేస్త్రసతాం సదా. ఉపలంభాత్ సమాచారాత్.
ఈ అజాతివాదం అద్వైతవాదం ఇవన్నీ కూడా లేదు, ఇది లేదు అంటూ ఉంటే, అది మిథ్య ఇది మిథ్య అంతా మిథ్య అంటుంటే, అప్పుడు నాకు ఏమిటో అన్ని పోగొట్టుకున్నట్టు అనిపిస్తున్నదండి. నేను అన్ని పోగొట్టుకుంటున్నానేమో అనే భయం వేస్తుంది నాకు. ఒంటరి వాడిని అయిపోతాను కదా. లోన్లీనెస్ ఈజ్ డిఫరెంట్, ఎలోన్ ఈజ్ డిఫరెంట్. లోన్లీనెస్ ఎలోన్ తెలుగులో చెప్పనా? ఒంటరితనం, ఏకాకిగా ఉండడం, భేదం ఉందా లేదా? ఏమండి నేను ఒంటరి వాడిని అయిపోతానేమో అని ఒక వ్యక్తి భయపడుతూ ఉంటాడు. ఇంకొక వ్యక్తినేమో నేను ఏకాంతంగా ఉన్నానండి అంటున్నాడు. ఇద్దరు స్థితి ఏమిటి? ఒకళ్ళే. కానీ ఒక వ్యక్తి ఏమో ఆ ఏకాంతం ఆనందంగా అనుభవిస్తున్నాడు, ఒక వ్యక్తి ఏమో దాన్ని ఒంటరి వాడినండి అంటున్నాడు. కొంతమంది చూడండి, ఇంట్లో అందరు ఊరికి వెళ్ళిన తర్వాత ఒక్కడే ఉంటాడు మనిషి. ఒక్కొక్కసారి అందరు ఊరికి వెళతారు, ఒక్కడే ఉంటాడు. ఆ వ్యక్తి రెండు, ఒక వ్యక్తి అయితే ఏమంటాడు, ఎవ్వరు లేరండి ఇంట్లో, బావురం అంటున్నది ఇల్లు, శ్మశానంలాగా ఉందండి, భయం వేస్తున్నదండి, ఎవరు లేరండి అంటాడు ఒక వ్యక్తి అయితే. ఇంకొక వ్యక్తి అయితే అందరు ఊరికి వెళ్ళిన తర్వాత, ఆశ్రమంలాగా ఉందండి, ప్రశాంతంగా ఉందండి, గొడవే లేదండి, ప్రశాంతంగా ఉందంటే ఆశ్రమమే అనుకోండి అంటాడు. మనుషులు లేకుండా ఉండడం ఒకటే, కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క భావనలో ఎంత మార్పు ఉందో చూశాడా? శ్మశానంలాగానే ఎందుకు అనుకోవడం, బావురమంటుందని ఎందుకు అనుకోవడం? హాయిగా ప్రశాంతంగా ధ్యానమో జపమో చేయొచ్చు కదా, ఎంత నిదానంగా ఉంది, ఎంత సైలెన్స్గా ఉంది, ఎంత ప్రశాంతత అని ఆలోచించచ్చుగా. వీడికేమో ఈ భయం. ఆ వ్యక్తి మనస్తత్వం వేరు, ఈ వ్యక్తి మనస్తత్వం వేరు. వేదాంతం చదివే వాళ్ళకేమిటి, ప్రశాంతంగా ఆశ్రమంలాగా ఉంది అనిపిస్తుంది. కానీ అజ్ఞానంలో ఉండి ప్రాపంచిక బంధాల్లో ఉన్నటువంటి రాగద్వేషాలతో ఉన్నటువంటి వ్యక్తి, మమకారం అహంకారంతో ఉన్న వ్యక్తికి వాటన్నిటి మీద ఎంతో ప్రేమ ఉండడం వల్ల కష్టంగా ఉంది, ఒంటరిగా ఉన్నానండి. అందుకే ఆశ్రమాలకి సాధనా క్యాంపులకి తీసుకెళ్ళినా సరే అందుకని ఎవరన్నా ఉండాలి పక్కన, లేకపోతే నిద్రపట్టదు. సాధన చేయడానికి కదా వెళ్ళింది, నీకెందుకు పక్కన తోడెందుకు? పక్క నడిచెళ్ళటం కూడా ఒక్కళ్ళు వెళ్ళొచ్చు కదా, నువ్వు కూడా వస్తావా, నువ్వు కూడా వస్తావరా కొంచెం. అక్కడికి వెళ్ళినా సరే ఆ ఒంటరితనం అనేది తట్టుకోలేరు మనుషులు అసలు. ఎవరన్నా వస్తున్నారా అండి? మీరు నువ్వు వస్తే రా క్లాంప్కి, ఇంకెవరన్నా వస్తున్నారా అండి? ఇంకెవరన్నా సంగతి నీకెందుకు? లేదండి, నా రూమ్మేట్ నేను తెచ్చుకోవచ్చా వాడని అన్నారు. అక్కడ ఇక్కడికి కూడా ఫ్రెండ్స్ రూమ్మేట్, అది ఇంకొకళ్ళని వేస్తే మళ్ళీ ఒప్పుకోలేరు. ఇంకొక వాళ్ళు అడిగిన వ్యక్తినే వేయాలి ఆ రూమ్లో కూడా. ఏం సాధన అది? అందుకనే సాధనా క్యాంపులు మానేశాను నేను. నాకు సాధన అయిపోయింది. ఏమిటి, స్టూడెంట్స్ కాదు సాధన. సాధనకండి ఎవరు వస్తున్నారు, టూర్ ఎప్పుడండి అని అడుగుతున్నారు పైగా. ఇంకా అవన్నీ వినలేక చెవులు జారింగ్ అయిపోయి, వద్దు బాబు ఈ టూర్లు మనకొద్దు, నేను సాధన సాధన అని పెట్టి పేపర్ వేస్తాను, అప్లికేషన్ ఫామ్ అన్నీ వేసినా కూడా టూర్ అని అడుగుతున్నారంటే ఇదంతా మనకు అయ్యే పని కాదు వీళ్ళతో అని చెప్పి వదిలిపెట్టేశాను నేను. ఏమండి మేము వచ్చిన తర్వాత క్లాస్కి ఎప్పుడు సాధనా క్యాంప్కే తీసుకెళ్ళలేదు మీరు అని అంటారు స్టూడెంట్స్. నేను పెట్టిన నియమాలకి మీరు ఒప్పుకునేటట్లయితే తీపెడతాను సాధనా క్యాంపు. ఇప్పుడు ఆ నియమాలు చూస్తేనే అసలు మీరు రారు నాకు తెలుసు. అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్గా నేను పెడితే వస్తే అది సాధనా క్యాంప్ అంటే. అలా రావడానికి మనసు తయారుగా లేకపోతే రాలేరు, చాలా కష్టం. అక్కడ ఎక్కగానే దిగంగానే ఒకటో రోజు తర్వాత స్వామిని నా టికెట్ మళ్ళీ రిటర్న్ టికెట్ ఇవ్వండి వెళ్తామంటారు, నాకెందుకు ఆ బాధ అంతా అని చెప్పి నేను కూడా వద్దనుకున్నా. సాధన ఏమీ లేదు అక్కడ, ఊరికినే ఏదో సరదాకి అని చెప్పి వెళ్ళడమే. కానీ జనాలు సాధన ఎవరు చేస్తున్నారండి ఈ రోజుల్లో? కనుక మనిషి భయపడతాడు, ఒంటరితనాన్ని భయపడతాడు. ఈ అద్వైతం అనేటువంటిది చాలా భయం కలిగిస్తుంది. త్రసతాం అంటున్నాడు చూడండి కారికలో, జాతి దేశిత బుద్ధై. ఈ శ్లోకానికి చెప్పే ముందు గౌడపాదాచారి అంటున్నారు, అజాతే త్రసతాం అంటే ఈ అజాతి బ్రహ్మం, అజాతి అంటే బ్రహ్మం, బ్రహ్మ చైతన్యం, అద్వైతం బ్రహ్మ మాత్రమే ఉన్నది, అదే సత్యం, ఇవన్నీ సత్యం కాదు అని అంటూ ఉంటే త్రసతాం భయపడుతున్నారు. సదా ఎల్లప్పుడూ భయపడుతుంటారు చాలామంది మధ్యమ మంద అధికారులు, అర్హత లేని వాళ్ళు, అవివేకులు భయపడుతూ ఉంటారు. త్రసతాం అంటే ఏంటి, భయపడటం, అత్యంత భయం సదా ఎల్లప్పుడూ. అందుకనే వేదాంతానికి చాలామంది రారు. చాలామంది ఏంటి, వచ్చేవాళ్ళు చాలా తక్కువ, ఎక్కువ మంది రారు ఎందుకో తెలుసా, భయం. త్రసతాం సదా జాతిస్తు దేశితా బుద్ధై. అందుకని బుద్ధై అంటే ఈ యొక్క జ్ఞానుల చేత, ఆచార్యుల చేత, మహర్షుల చేత బుద్ధై జాతిస్తు దేశిత. ఈ సృష్టి ఉన్నది, జరిగింది, మీ అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, నామకరణం చెయ్యి, వివాహం చెయ్యి, ఉపనయనం చెయ్యి, ఇవన్నీ చెయ్యి, సంస్కారాలన్నీ చెయ్యి అని చెబుతూ ఉంటే వాడికి ఆహా ఆనందం. చూసారా, అలా చెబుతూ ఉంటే ఆనందం. జాతిస్తూ అంటే ఈ సృష్టి జరిగినది. జాతి అంటే ఏమిటి, సృష్టి పుట్టుక, ఈ పుట్టడం ఇవన్నీ కూడా సత్యమే. జాతిస్తూ దేశిత, దేశిత అంటే చెప్పబడింది, బోధింపబడింది, ఈ సృష్టి అనేటువంటిది బోధింపబడింది. అద్వైత ప్రకరణంలో చూసాం 15వ కారికలో, విస్ఫులింగాహ అని అనేక రకాలుగా పుట్టింది అని చెప్పి అక్కడ చూసాం.
మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిర్యాచోదిత అన్యథా ఉపాయ సోమతారాయ నాస్తి భేద కథంచన.
అద్వైత ప్రకరణంలో చూసాం, దీనికి ముందు ప్రకరణంలో. ఈ సృష్టిని బోధించింది శాస్త్రం. సృష్టి లేదన్నది కదా, మరి సృష్టి ఎందుకు బోధించింది అంటే, ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు మధ్యవాధికారులు మందాధికారులు, ఉత్తమాధికారులకి చెప్పింది వాళ్ళు అర్థం చేసుకున్నారు, టాటా బై బై చీరియో అన్నారు, అయిపోయింది. ఇక్కడ కూర్చున్నారు కొంతమంది అవివేకులు, అయ్యో ఇదంతా మిథ్యానమాకండి, ఇది సత్యం అండి సత్యం అండి అని కూర్చున్నారు. అజ్ఞానం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు, క్లాసుకు వచ్చినా అర్థం చేసుకోవడం లేదు. మధ్యమ అధికారులు అవివేకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఏం చెప్పాలి? నాయన భయపడవాకు, సృష్టి ఉన్నది. ఉపాయ సోవతారాయ నాస్తి భేద కథంచన. నిజంగా సృష్టి లేకపోయినప్పటికీ కూడా సృష్టి ఉన్నది అని చెప్పి వీళ్ళ కోసం చెప్పింది దేశిత, బోధింపబడింది శాస్త్రం చేత. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. శిష్యాణం సుఖబోధాయ తత్వజ్ఞై కల్పిత క్రమ. చూశారా, అధ్యారోప సృష్టి ఉన్నది అని చెప్పడం అధ్యారోపం, కల్పిస్తున్నది. కల్పించి తర్వాత కొంతకాలం అయిన తర్వాత కొంచెం ఎదుగుతాడు మనిషి, ఈ మధ్యమ అధికారి మందధికారి కొంచెం ఉత్తమ అధికారి అవుతాడు ఎప్పటికైనా సరే అని చెప్పి ఆశతో ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి, అధ్యారోపం చేస్తున్నాయి. ఏమని అధ్యారోప చేసి దేనికంటే శిష్యాణం సుఖబోధాయ, శిష్యులకి సుఖంగా అర్థం కావడం కోసం సృష్టి కల్పిత క్రమ తత్వజ్ఞై, తత్వజ్ఞుల చేత ఇది కల్పింపబడింది ఈ సృష్టి అనేటువంటిది. యతో వాచో నివర్తంతే అని చెప్పి కల్పితం చేస్తుంది. ఆకాశ వాయు ఇవన్నీ పుట్టినాయని చెప్తుంది. కైవల్యోపనిషత్తులో చూసాం కదా, అవన్నీ పుట్టినాయని చెప్పి నెక్స్ట్ మంత్రంలో ఏం చెప్తుంది? న భూమి రాపో న చవన్నిరస్తి న చానిలోమేస్తి న చాంబరంచ. ఆకాశం పుట్టలేదు, గాలి పుట్టలేదు, పృథ్వీ పుట్టలేదు, నీరు పుట్టలేదు, ఏమీ పుట్టలేదు అసలు అన్నది అదే మంత్రం. గుర్తుందా అసలు ఉపనిషత్తు పేరు గుర్తుందా? కైవల్యోపనిషత్తులు సృష్టి గురించి మాట్లాడింది, సృష్టి లేదని చెప్పింది ఉపనిషత్తు. మనం ఏమన్నా మనసులో పెట్టుకున్నామా? గుర్తుందా? చూసారా, ఉపనిషత్తుకు తెలుసు. అదే కదండి మీరు చెప్పేది, బ్రహ్మసత్యం జగన్మిథ్యే కదా అన్నాడు. నేను చెప్పేది అదే, కానీ నీకు ఎంతవరకు అర్థమైంది? అధ్యారోపం చేసింది సృష్టి ఉపనిషత్తు, అపవాద చేసింది. ఎందుకు అధ్యారోపం చేసింది? లేనిది ఎందుకండి చెప్పింది ఉపనిషత్తు? అడగండి మరి ఉపనిషత్తుని ధైర్యం ఉంటే. ఏమండి లేనిది వచ్చి మాకు ఉన్నదని బోధిస్తావా అని అడగద్దు ఉపనిషత్తుని, అడగకుండా. ఆహా చూసారా, ఉపనిషత్తు కూడా సృష్టి గురించి మాట్లాడింది, కనుక సృష్టి సత్యమే అన్నావు, కానీ అక్కడ సృష్టి అపవాద చేసింది ఉపనిషత్తు తర్వాత, అదేమన్నా గ్రహించావా? కనుక నువ్వు గ్రహించే రోజు వచ్చే వరకు ఉపనిషత్తు ఆ సృష్టి గురించి మాట్లాడుతూనే ఉంటుంది, నీకు అది సత్యం అనిపిస్తూనే ఉంటుంది, నీకు సుఖంగా బోధ జరగడం కోసం నేను చెప్పానంటున్నది ఉపనిషత్తు. ఉపాయ సోవతారాయ సహ అవతారాయ, వాణ్ణి ఆ సంసారం నుంచి దాటించడం కోసం ఇది ఉపాయంగా చెప్పబడింది సృష్టి జరిగిందని. అది అంతేగాని నిజంగా లేదు అసలు. తర్వాత సృష్టి లేదని చెప్పింది ఉపనిషత్తు. కనుక మనకు శ్రద్ధ ఉంటే కర్మకాండ ఉపాసనాకాండ ఇవన్నీ కూడా సృష్టి ఉన్నది, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి చెప్పింది. అదే పట్టుకుంటాం కానీ మళ్ళీ తర్వాత ఉపనిషత్తులు వేదాంతంలో చెప్పింది మాత్రం చెవికి ఎక్కదు. అక్కడ మాత్రం చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టే, చెమిటివాడి చెవులు శంఖం ఊదితే ఎట్లా ఉంటుంది అంతే. వేద పూర్వ భాగంలో ఉన్నవి మాత్రం బాగా తీసుకున్నాం, వేద అంతంలోది మాత్రం చప్పగా ఉంటుందండి. స్వామిని క్లాస్కి పెడితే చప్పగా ఉంటుంది. ఏమన్నా ప్రసాదం పెడతారా? పొంగల్ పెట్టచ్చు కదా. ఎప్పుడో పాపం స్టూడెంట్స్ తిరుపతి వెళ్ళొస్తే వాళ్ళు లడ్డు పెడితేనే ఇంకంతే. స్వామిని ఏం పెట్టరు కదా, అన్నీ తీసుకుంటారు పెట్టరు. నేను పెట్టే ప్రసాదం ఒక్కటే, తత్వమసి మహావాక్య, దీన్ని మించిన ప్రసాదం లేదు. మీరు పెట్టే ప్రసాదులన్నీ కరిగి అరిగిపోతాయి, నేను పెట్టే ప్రసాదం వృద్ధి అవుతుంది, ఆనందాన్ని వృద్ధి చేస్తుంది అది. కనుక అటువంటి ప్రసాదం ముందు ఏ ప్రసాదాలు ఆగవు. చూశారా, ఓకే. ఉపలంభాత్ జాతి దేశిత బుధై, అంటే ఆచార్యుల చేత జ్ఞానుల చేత జాతి అంటే సృష్టి అనేది దేశిత బోధింపబడింది. ఉపలంభ అంటే అనుభవ. ఉపలంభాత్ సమాచారాత్, ఉపలంభం అంటే ఏమిటి, అనుభవానికి ఉండడం వల్ల ఈ ప్రపంచం. సమాచారాత్ అంటే వ్యవహారానికి కూడా మనకు తెలుస్తున్నది కనుక, ప్రయోజనం ఉన్నది కనుక. సమాచారం అంటే ఇక్కడ న్యూస్ కాదు, సమాచారం అంటే వ్యవహారం. ఏమిటండి సమాచారం, ఇవాడు అడుగుతాం కదా, అదంటే వ్యవహారం అని అర్థం. క్లాసు పూర్ణమధ చెప్పంగానే వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, స్టూడెంట్స్ ఇంట్లో మీ వాళ్ళు వస్తారన్నారు, వచ్చారా అని అడుగుతాం. ఇక్కడ మాండుక్య క్లాసు టక్కున ఎగిరిపోతుంది అంతే, అది ఆలోచిస్తుంది అన్నమాట. నిన్న చెప్పావు కదా మీ బావగారు వస్తారని చెప్పి, వచ్చారా అని అడుగుతుంది. ఇది ఏమిటంటే వ్యవహారం అన్నారు. సమాచార బ్రహ్మసత్యం జగన్ మీద ఎక్కడ ఎవరికి కావాలి, ప్రయోజనం అని కూడా, ప్రయోజనం కూడా ఉంది కదా. వచ్చేటప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చారు, మా ఇంటికి వస్తే మాకేం తీసుకొస్తాం, మీ ఇంటికి వస్తే మాకేం పెడతాం, చూసారా. ఇవే ఆలోచిస్తాం మనం కనుక సమాచారాత్. ఉపనిషత్తు కూడా తెలుసు జనం ఈ రకమే ఉంటారు ఎక్కువ, మంద మధ్యమ అధికారులు. మంద మధ్యమ అధికారులు అంటే స్థూల బుద్ధి గలవాళ్ళు అని అర్థం. స్థూలంగా ఉంటుంది కానీ సూక్ష్మ బుద్ధి లేని వాళ్ళు అని అర్థం. మీరు కాదండి, చాలామంది చెప్తున్నాం. కనుక ఉపలంభాత్ అంటే అనుభవానికి ఉండడం వల్ల లభిస్తున్నది ఉపలంభ. సమాచారాత్ వ్యవహారానికి ఉండడం. వ్యవహారం ఇక్కడ సమాచారం అంటే ఈ నియమాల నియతి అని కూడా అర్థం. నియతి ఇప్పుడు వర్ణధర్మ ఆశ్రమధర్మ వ్రతాలు నోములు ఆచారాలు సృష్టిలు సీజన్లు చూడండి. ఇప్పుడు వర్ష ఎండాకాలం అయిపోయింది, వర్షాకాలం వస్తున్నది. వర్షాకాలం అయితే చలికాలం వస్తుంది, చలికాలం అయిన తర్వాత మళ్ళీ శిశిర ఋతువు శరద్ ఋతువు ఇట్లన్నీ వస్తాయి, మళ్ళీ వసంత ఋతువు, అన్నీ ఇలా అన్నీ చక్కగా జరుగుతున్నాయి కదా. మా పిల్లలందరూ కరెక్ట్గా ఎదుగుతున్నారు, అన్నీ సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, పౌర్ణమి వస్తున్నది, అమావాస్య వస్తున్నది, ఇవన్నీ చక్కగా అన్ని. సమాచారం అంటే అన్ని ఆర్డర్గా ఉన్నప్పుడు, నియతిగా ఉన్నప్పుడు, ఇలా ఉంటున్నప్పుడు ఇది కాదంటామా మనం అని అడుగుతున్నాడు. అజాతేహే స్త్రసతాం అస్థి వస్తుత్వ వాదినాం, ఎవరైతే ఈ సృష్టి ఉన్నది ఈ సమాచారం వల్ల, ఈ ఉపలంభం వల్ల, అంటే అనుభవానికి ఉన్నది, ప్రయోజనానికి ఉన్నది, వ్యవహారానికి ఉన్నది కాబట్టి ఇది ఉన్నది 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 అని చెప్పి వాళ్ళు ఏమంటారు, వాదిస్తారు మన చేత. మీ స్వామిని గారు అన్నంత మాత్రం నా సృష్టి లేదని అవుతుందా, ఏమిటి లేకుండా పోతుందా, ఆవిడేదో అంటారు. పాపం ఉపన్యాసం చెప్పుకొని ఎందుకు, అన్నీ ఉన్నాయమ్మా మన డిపాజిట్లు అన్నీ ఉన్నాయి, ఇన్సూరెన్స్ పాలసీలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ పోతే మనం ఏమైపోతాం. అమ్మవారిది అమ్మగారు చెప్పేటప్పుడు అన్నీ విను, శ్రద్ధగా విను, ఇంటికి రాగానే మళ్ళీ మాట్లాడవాక అవన్నీ. ఓకే, అది దీన్ని అస్తిత్వ అస్థి వస్తుత్వ వాదినం. వాదినం అంటే ఏంటి, వాదిస్తారన్నమాట. ఈ జగత్తున్నది, ఇవన్నీ ఉన్నాయి, ఇవి సత్యం సత్యం అని వాదిస్తూ ఉంటారు. అస్థి వస్తు, ఈ వస్తువు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయి. అస్థి అంటే ఉన్నది ఉన్నది ఉన్నదని. అస్థి అస్తిత్వ అస్థి అస్థి వస్తుత్వ వాదినాం అంటే ఈ వస్తువులన్నీ అంటే మనుషులు, మన యొక్క వాహనాలు, ఇంట్లో వాడుకునేవన్నీ కూడా మన పొసెషన్స్ అన్నమాట. మనకున్నటువంటివన్నీ మన మనుషులు, మన బంధువులు, మన పిల్లలు, మన మిత్రులు, ఈ బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ కూడా అస్థి అంటే వాదిస్తారన్నమాట. మామూలుగా కాదు, వాదిస్తారు. వాదించి వాదించి ఏమిటి, దేనికి వాదిస్తారు తెలుసా, త్రసతాం సదా త్రసతాం అజాతేహే. బ్రహ్మ అంటే భయం వాళ్ళకి. పాడతారు బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అని పాడతారు, కానీ భయపడతారు. దీన్ని తెలుసుకోవడానికి ఎందుకంటే ఒంటరి వాడిని అయిపోతానేమో, ఏకాకిని అయిపోతానేమో అంటే మానసిక దౌర్బల్యం, మానసిక దార్ఢ్యత లేని వాళ్ళు అని అర్థం. ఎప్పుడైతే నేను అద్వైతం బ్రహ్మను తెలుసుకుంటానో నాకు ఎవరితో నిజంగా సంబంధమే ఉండదు, ఈ సంబంధాలన్నీ మిథ్య, నేను ఏకాకిని, ఎప్పుడు ఏకం బ్రహ్మ అహమస్మి అనగానే ఏమైపోతుంది, ఈ యొక్క బాంధవ్యాలన్నీ మిథ్య అయిపోవాలి, చూసారా, నేను అద్వైతం బ్రహ్మ తురియ ఆత్మ అని తెలుసుకోగానే మా అబ్బాయి మిథ్య, మా భర్త మిథ్య, కూతురు మిథ్య, తల్లి తండ్రి అందరూ కూడా, ఏ బాంధవ్యం కూడా, ఈ బంధుత్వం అంతా కూడా సత్యం కాదు అని మనసులో నిశ్చయం రాగానే నేను మానసికంగా ఒంటరి వాడిని అయిపోయినట్లుగా ఫీలింగ్ వస్తుంది. ఆ భయం వస్తుంది చాలామందికి, అందువల్ల తట్టుకోలేరన్నమాట. అందుకని వేదాంతానికి వేదాంతం వింటూ ఉంటారు, ఇది మిథ్యాత్వం చేయకుండా హాయిగా కాలం గడుపుతూ ఉంటారు. ఎవరో తెలుసా, మానసిక బలహీనత ఉన్నవాళ్ళు, మనోదార్ఢ్యత లేనివాళ్ళు, అంటే మనోదౌర్బల్యం కలిగిన వాళ్ళు అని అర్థం. అందుకని జ్ఞాని ఎంత ధైర్యవంతుడో తెలుసా, ఇప్పుడు అర్థమైందా, నేను సర్వానికి అధిష్టానాన్ని, నాకు ఎవ్వరూ అక్కరలేదు, నేను ఎవ్వరి మీద ఆధారపడి లేను, అన్నీ నా మీదనే ఆధారపడి ఉన్నాయని తెలుసుకున్నవాడు జ్ఞాని. అంటే ఎంత దూరం వెళ్ళాలో చూడండి మనం. ఈ బంధాలు బాంధవ్యాలు అనురాగాల నుంచి దాటిపోవాలి, వైరాగ్యం రావాలి. ఈ శరీరం మీద వీటన్నిటి మీద వైరాగ్యం రావాలి. ఈ శరీరం మీద అభిమానం ఉండకూడదు, ఇంటి మీద అభిమానం ఉండకూడదు, నా వాళ్ళని అభిమానం ఉండకూడదు. ఈ అభిమానం దాటి వస్తే కదా నువ్వు అద్వైతం బ్రహ్మ అని చెప్పగలుగుతావు. అది చెప్పాలి అంటే నువ్వు మానసికంగా ఎదగాలి. అంటే మనుషులు ఎప్పుడు ఏదో ఒక ఆశ్రయాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది మనస్సు, ఒక ఆధారం మీద ఉంటుంది. మా అబ్బాయి మీదనో ఆధారపడి ఉంటాను, భర్త మీదనో ఆధారపడి ఉంటాను, పిల్లల మీద ఆధారపడతాను, స్నేహితుల మీద ఆధారపడతాను, పని వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటాను. ఎప్పుడు వీళ్ళందరి మీద ఆధారపడుతుండే వాడిని టక్కున నేను ఎవరి మీద ఆధారపడను అనేది ఎట్లా సాధ్యం అనుకుంటాం మనం. శారీరకంగా మనం ఆధారపడతామే కానీ నా మానసిక ఆనందానికి, మనసు యొక్క పటుత్వానికి ఇవన్నీ కూడా అవసరం లేదు. యాక్చువల్గా అక్కడ మానసిక ధైర్యం లేకపోవడమే మనిషికి కారణం. అందుకని ఏం చేస్తారో తెలుసా, శాస్త్రం ఏం చేస్తుంది తెలుసా, అన్నీ ఉంచుకో, నీ బంధువులు బాంధవ్యాలు, నీ యొక్క వస్తువులు వాహనాలన్నీ ఉంచుకో. ఇది చాలా, ఇది ప్రపంచం అన్నమాట, జగత్తు. ఇదే జగత్తు. ఈ జగత్తులో ఏవైనా నాకు కష్టాలు వస్తే మళ్ళీ రక్షించడానికి ఇంకా ఆయన ఒకటి కావాలి, ఈశ్వరుడు, ఆయన్ని పెట్టుకో. పెట్టుకో, ఓకే, ఉన్నావా నాయన, నన్ను రక్షించు, నన్ను కాపాడు. తవదాసోహం తవదాసోహం తవదాసోహం, నేను నీకు దాసుణ్ణి, నన్ను రక్షించు, నన్ను కాపాడు. అందుకని ఆయన్ని పెట్టుకుంటాం. చూసారా ట్రయాంగిల్, నేను భక్తుణ్ణి, నాకు క్షేమాన్ని చేసేవాడివి నువ్వు, ఇవన్నీ కూడా నాకు సహాయపడేవి ఈ జగత్తు, ఈశ్వరుడు, నేను. ఈ మూడు ఉంటే కొంచెం మనకు అదో ఆనందంగా ఉంటుంది. మన వాళ్ళు ఎవరిని వచ్చి తలుపు కొట్టంగానే వచ్చావా, ఇంకా రాలేదే అనుకున్నా, 5 నిమిషాలు లేట్ అయితే ఏమైంది, బస్సు లేట్ అయిందా, ట్రైన్ లేట్ అయిందా, ఎంత కంగారు పడ్డానో తెలుసా నేను, అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. చూసారా ఎంత ఆందోళన పడిపోతాము. అందుకని వేదాంతానికి వేదాంతం వినడం వేరు, జీవితంలోకి వచ్చినప్పుడు అది అన్వయించుకోవడం వేరు. ఏదైనా తలక్రిందలైతే కుటుంబంలో ఏదైనా పరిస్థితులు ఆర్థికంగా కానీ ఏదైనా అయినప్పుడు ఎంత దెబ్బతింటాడు మనిషి, ఎందుకు అంటే దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కూతురు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఆస్తి మీద, ఆర్థికంగా తన యొక్క స్టేటస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలు ఒమ్మైనప్పుడు తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు మనిషి, ఇంకా జీవితమే లేదనుకుంటున్నాడు. కారణం ఏమిటి చూసారా, తన ఆనందం తన శాంతి అన్నీ వీటి మీద ఆధారపడి ఉన్నాయి అనుకోవడం వల్లనే కదా జరిగింది. కనుక అందరూ ఈశ్వరుడు మిథ్య, జగత్తు మిథ్య అని చెప్పి అనలేరు అంత తేలికగా. వినడానికి సొంపుగా ఉంటుంది, వినడానికి సొంపుగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా ఆనందంగా ఉంటుంది. స్వామిని మీరు చెప్తుంటే ఎంత ఆనందంగా ఉందో, ఎంత వైరాగ్యం వచ్చింది. ఆనందం అనేది వేరు, నాలో ఎంత వివేకత వచ్చింది, వైరాగ్యం వచ్చింది, దేనికి కూడా చెలించనటువంటి మనస్తత్వం వచ్చిందా లేదా, నాకు దేని మీద మమకారం పెట్టుకోకూడదు, దేని మీద ఆధారపడకూడదు, నేను దేన్ని ఆశ్రయించకూడదు. ఊతకర్ర అంటారు చూసారా, నడిచడం నడవడానికి కాళ్ళలో శక్తి లేకపోతే కర్రిస్తారు, చేతికర్ర, ఒకటి చాలక దానికి 3 కాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు. ఒక కర్ర చాలదు, కొంతమందికి రెండు కర్రలు కావాలి, రెండు కర్రలు పట్టుకొని ఎక్కుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. ఎందుకండి రెండు కర్రలు చెప్పండి? కాళ్ళల్లో శక్తి లేకపోతేనే కదా ఊతకర్ర. కాళ్ళల్లో శక్తి లేని వాడికి ఊతకర్ర, కాళ్ళు ఉన్నవాడికి చక్కగా నడిచేవాడికి ఊతకర్ర కావాలా? అక్కర్లేదు. జ్ఞాని అట్లాంటి వాడు. ఎలాగైతే కాళ్ళు చక్కగా ఉండి శక్తివంతంగా ఉంటే ఊతకర్ర అవసరం లేదో, దేని మీద ఆధారపడడు, దేన్ని ఆశ్రయించడు, తన కాళ్ళ మీద తాను నిలబడతాడు. కాళ్ళు బలంగా లేనివాడు ఆధారపడతాడు. అదేవిధంగా మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి లేకపోతే నా జీవితం లేదు, ఈ వ్యక్తి లేకపోతే జీవితం లేదు, అబ్బాయి అమ్మాయి ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఆ యొక్క జోరీగలాగా, జోరీగా తెలుసా, గుయి 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 అని అంటూ ఉంటుంది. ఆ జోరీగలాగా అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి, భర్త తల్లి తండ్రి ఇదే సర్కిల్లో ఉంటాడే తప్ప ఇంకా దాన్ని దాటి రాలేడు. కారణం ఏంటో తెలుసా? మనస్సు ఆశ్రయించింది, ఆధారపడింది. ఇలా దశాబ్దాలు గడుపుతాం మన జీవితాన్ని. ఒక వ్యక్తి మనల్ని నిరాకరిస్తే, నిరాదరణ చేస్తే మరొక వ్యక్తి మీద ఆధారపడతాం. ఆ వ్యక్తి నిరాదరణ చేస్తే ఇంకొక వ్యక్తి మీద ఆధారపడతాం. కుటుంబంలో చూస్తున్నాం కదా మనం, ఇది కుటుంబంలో చూస్తున్నాం కదా. అబ్బాయి మీద ఆధారపడి ఆధారపడి వాడికి భార్య రాగానే ఏం చేస్తాం? రెండో అబ్బాయి మీద ఆధారపడతాం. రెండో అబ్బాయి ఇంకోటలు వచ్చిందే మనం మూడో అబ్బాయి మీద ఆధారపడతాం. అబ్బాయి లేకపోతే ఎవరి మీద ఆధారపడతాం అంటే భర్త మీద ఆధారపడతాం, లేకపోతే ఇదే ఒకటి ఏదో ఒకటి. ఆధారాన్ని పట్టుకోవడం ఏం కదా మనకు కావాల్సింది. ఇలాంటి వాళ్ళకి పోయి అద్వైతం బ్రహ్మ గురించి చెప్తే అర్థమవుతుందా? శాస్త్రానికి తెలుసు. అందుకనే ఈ యొక్క దేశిత బుధైహి జాతి అన్నారు. సృష్టి గురించి మాట్లాడింది ఉపనిషత్తు అన్నారు. తర్వాత కారిక 43. అజాతే స్త్రసతాం తేషాం ఉపలంభాద్వియంతియే జాతి దోషాన శేష్యంతి దోషోప్యల్పో భవిష్యతి దోషోప్యల్పో భవిష్యతి. ఈ లేని సృష్టిని ఉన్నట్లుగా కల్పన చేస్తే దోషం కాదా, మరి శాస్త్రం చేసే తప్పు కాదా అని ప్రశ్న వేస్తాం, అడుగుదాం. ఉదాహరణకి ఏమండి, లేని సృష్టిని మేము అవివేకులం అని చెప్పి, మందబుద్ధి వాళ్ళం అని చెప్పి కల్పన చేస్తుందా శాస్త్రం? అది దోషం కాదా, తప్పు కాదా? మేమేదో అది ఉన్నది అని చెప్పి అనుభవానికి ఉన్నదనుకుంటున్నాం, వ్యవహారానికి ఉన్నదనుకుంటున్నాం, ప్రయోజనం ఉన్నది కదా అని చెప్పి ఉన్నదనుకున్నామని చెప్పి ఉపనిషత్తు మా అవివేకాన్ని ఇంకాస్త ఎక్కువ చేయడం కోసం సృష్టి ఉన్నదని చెప్తుందా, దోషం కదా అంటే, అవును దోషమే. అది దోషమైనప్పటికీ కూడా అది మంచి దోషమే అంటుంది శాస్త్రం. ఎలాగంటే డాక్టర్ గారు మందిస్తాడు, రోగం ఉన్నవాడికి యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు, మందులు ఇస్తుంటారు కదా. ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా రావా? సైడ్ ఎఫెక్ట్స్ ముందు వస్తాయి, రోగం తగ్గడానికి ముందే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. నోరంతా పుండ్లు అయిపోయి కడుపులంతా మంట వచ్చి ఇంకా రోగం తగ్గలేదు, ఇవన్నీ లేనిపోయిన ఎక్స్ట్రా రోగాలు వస్తున్నాయి అన్నాడు. అవును నాయన, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నాడు. తర్వాత ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కొంచెం తగ్గి మందు పనిచేయడం మొదలు పెడితే తర్వాత వ్యాధి తగ్గుతుంది. అరే వీడి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి డాక్టర్ గారు మందు ఇవ్వకుండా ఉంటారా? మందు ఇవ్వకపోతే చచ్చిపోతాడు కదా. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తే కానీ వాడికి రోగం తగ్గదు, యాంటీబయాటిక్స్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి యాంటీబయాటిక్ ఇవ్వకుండా ఉంటాడా డాక్టర్ గారు? యాంటీబయాటిక్స్ ఇవ్వాలి వాడికి రోగం తగ్గడానికి. అది తగ్గే లోపల ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. సైడ్ ఎఫెక్ట్లు వచ్చినా పర్వాలేదు నాయన అని చెప్పి వాడికి కొంచెం ఆహార నియమాలన్నీ చెప్పి అవి చెప్పి పథ్యం చెప్పి ఇవి ఎట్లాగే ఉంటూ ఉంటాయి, కొంతకాలం పడుతుంది, తర్వాత నీకు యాంటీబయాటిక్స్ పని అది పనిచేస్తుంది అన్నాడు. ఇప్పుడు ఈ అద్వైతం బ్రహ్మ కూడా చెప్పేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సృష్టి అనేది మాట్లాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమిటి? అందులో పడిపోతాడు సంసారంలో, మళ్ళీ కర్మయోగ ఉపాసన యోగ ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఈ పూజ చేయి ఆ పూజ చేయి, శని శనిదోషం ఉందా ఆ గుడికి వెళ్ళు, మండలం రోజులు ఇట్లా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి చెప్పిస్తున్నది కదా ఉపనిషత్తు. ఈ దోషాలున్నాయి, ఆ దోషాలున్నాయి అని చెప్పి అవి చెయ్యి ఇవి చెయ్యి అని చెప్తున్నది కదా. వీడు చేస్తున్నాడు కర్మయోగ చేస్తున్నాడు. చేయంగా చేయంగా కర్మయోగ వల్ల చిత్తశుద్ధి వస్తుందిగా. దేవుణ్ణి ఉన్నది అని చెప్పింది, దేవుడు ఉన్నాడని చెప్పింది శాస్త్రం. దేవుణ్ణి పూజిస్తున్నావు, పూజించడం వల్ల నీకు ప్రయోజనం వచ్చిందా లేదా? ఏమిటది? ఏకాగ్రత, చిత్త విశాలత, చిత్త ఏకాగ్రత ప్రయోజనం వచ్చిందా లేదా? సైడ్ ఎఫెక్ట్సే. ఏమిటి? ఈశ్వరుడు, జగత్, సృష్టి అంతా సైడ్ ఎఫెక్ట్సే. అందరికీ సేవ చేయి, నిష్కామ కర్మంగా చెయ్యి, నిష్కామంతో చెయ్యి, దేవుణ్ణి పూజించు, దేవుణ్ణి ఆరాధించు, జపం చెయ్యి, లేని వాటి గురించి చెప్పి, నీ చేత కర్మలు చేయించి, కర్మయోగం చేయించి, ఉపాసన యోగం చేస్తే ఎవరికి నా లాభం? నీక శాస్త్రానిక నీకే. కాకపోతే ఏంటి, కొంత లేట్ అవుతుంది, నువ్వు పోస్ట్ పోన్ చేసుకున్నావు. ఏమిటి? అద్వైతం బ్రహ్మ అహమస్మి అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకున్నావు. కర్మయోగంలోనే గిరగిర తిరుగుతున్నావు. నేను సేవ చేస్తానండి, సర్వీస్ చేస్తానండి, అహం బ్రహ్మ అని తెలుసుకోరా, క్లాసుకు రారా అంటే నాకు మానవ సేవే మాధవ సేవ అండి అన్నవాడిని ఏం చేస్తాం, క్లాసుకు వచ్చి లాక్కొచ్చి కూర్చోబెడతామా? ఏమిటి, నేను సేవ చేస్తాను సేవ చేస్తానంటాడు. చెయ్యిపో. శాస్త్రం ఏం చెప్తుంది? మానవ సేవే మాధవ సేవ. వాడికి సేవ చేస్తే నువ్వు దేవుడికి సేవ చేసినట్టే అంది. అవునండి, అందుకే సేవ చేస్తున్నా నేను అన్నాడు. పో. దేవుడు సత్యం అనుకున్నావు, దేవుడికి సేవ అనుకున్నావు, నువ్వు అట్లా అనుకుంటూ ఉంటే నీకు పోయి నేను తత్వమసి తత్వమసి అని చెప్పగలనా? చెప్పలేను. చూసారా, ఆ వ్యక్తికి ఈ శాస్త్రాన్ని చదవాలి, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని లేనప్పుడు నేనేం చెప్పాలి? సర్వీస్ చెయ్యి, కర్మయోగం చెయ్యి అని చెప్పాలి. లేదండి, నాకు రోజు ఉపాసన చేయాలని ఉంది, ఆ భగవంతుణ్ణి దర్శించాలి, అలా ఉందా, చెయ్యి నాయన అంటాం. కనుక ఆ వ్యక్తికి ఇష్టం లేనప్పుడు బ్రహ్మాన్ని గురించి చెప్పలేం. అందుకనే వచ్చినా కూడా చాలామంది నిలవరు క్లాసులో. స్టార్టింగ్లో వస్తారు, కొద్ది రోజులు వస్తారు, అట్లా ఇట్లా చూస్తారు, వద్దులే మనకి ఇది ఎంత అయ్యే పని కాదు అని చెప్పి వెళ్ళిపోతారు. మంచిది, వెళ్ళిరా అంటాం. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్. అంతే, ఎవరేమేం చేయలేం. నువ్వు ఎదిగి ఉత్తమాధికారి అయ్యే వరకు శాస్త్రం, కర్మ, యోగ, ఉపాసన యోగ, సృష్టి, దేవుడు ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటుంది శాస్త్రం. వాడికి అది కరెక్ట్గా ఉంటుంది, ఆ స్టేట్మెంట్స్, ఆ టీచింగ్ అంతా బాగుంటుంది వాళ్ళకి. చూసారా, భగవద్గీత బాగుంటుంది, అందులో కూడా కొన్ని కొన్ని శ్లోకాలు అర్థం కావు, ఉపనిషత్తు మరీ కష్టం. అందుకని శాస్త్రం అనేది చాలా సునిశ్చితమైనది. అది ఏదో పూర్వజన్మ పుణ్య సుకృతం ఉన్న వాళ్ళకే ఇది అబ్బుతుంది. అందరూ రారు, కొంతమంది వస్తారు. ఆ కొంతమందిలో కూడా కొంతమంది నిలుస్తారు ఈ ధాటికి. ఈ ధాటికి నిలవడానికి అందరికీ శక్తి ఉండదు. అలా చెప్పేవాళ్ళు లేరు, ఇప్పుడు వినేవాళ్ళు అంతకంటే లేరు. ఏదో ఇక్కడ క్లాస్ జరుగుతున్నది ఆ భగవంతుడి యొక్క కృప వల్ల. కనుక ఉత్తమాధికారులైన వాళ్ళకే సృష్టి లేదు అనేటువంటిది అర్థమవుతుంది. కానీ మందమధ్యమ అధికారుల కోసం కల్పిత అన్నారు, అదే చెప్పారన్నమాట. అజాతే స్త్రసతాం తేషాం, వాళ్ళ కోసం ఉపలంభాత్ సమాచార జాతి దోషాన సేత్స్యతి. ఆ దోషం అనేది పోతుంది కొంతకాలానికి. కర్మయోగం నుంచి బయటపడతాడు, ఉపాసన యోగం నుంచి బయటపడతాడు, తర్వాత బయటపడి జ్ఞానానికి వస్తాడు. ఎప్పుడంటే రెండు జన్మల తర్వాత వస్తాడు, లేకపోతే ఈ జన్మలోనే వస్తాడు, ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు. చూశారా, అందువల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాం, నేనేం చేయను అంటుంది ఉపనిషత్తు. నేనేం చేయను, వాడికి ఇవ్వాలి ట్రీట్మెంట్. ఏం ట్రీట్మెంట్? సృష్టి, దేవుడు, ఇదంతా ఉన్నదని చెప్పి చెప్తుంది శాస్త్రం. అది నిజం కాకపోయినా కూడా డిలే అవుతున్నది, కాకపోతే ఏం లేదు, కొంత డిలే అవుతుంది. డిలే అంటే ఏముంది, పోస్ట్ పోన్ చేస్తాడు. చేసుకో, పోస్ట్ పోన్ చేసుకుంటూనే ఉంటాడు. అప్పటికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వస్తాయి, సరే చూద్దాంలే నెక్స్ట్ బర్త్ అంటాడు. ఓకే, అదే కదా చెప్పాను ముందే అంటుంది. శాస్త్రం కూడా వెయిట్ చేస్తుంది. అందుకని శాస్త్రం ఫోర్స్గా ఎవరి మీద తల మీద రుద్దదు. ఏమిటి, అద్వైతం బ్రహ్మే ఉన్నదని చెప్పి శాస్త్రం కూడా పాపం ఆ జనాలను కూడా అర్థం చేసుకుంటుంది. శాస్త్రమాత చేసుకొని వాళ్ళకు అనుగుణంగానే వెళుతుంది అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పలేదు, గౌడ పాదాచార్యుల వారు చెప్తున్నారు. కనుక భయపడే వాళ్ళ కోసం కాదు, భయపడని వాళ్ళ కోసమే వేదాంతం, అద్వైతం. భయపడే వాళ్ళ కోసం కర్మయోగ, ఉపాసన యోగ. ఇప్పుడు మీరు భయపడతారా భయపడరా మీకే తెలియాలి. మనం ధైర్యవంతులమా పిరికివంతులమా, పిరికి వాళ్ళమా, మానసిక ధైర్యం ఉన్నదా లేదా, మానసిక దౌర్బల్యం కలిగి ఉన్నామా, మానసిక దార్ఢ్యత ఉన్నదా లేదా అని ఎవరికండి తెలుస్తుంది? వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. కనుక మనం ఎదగాలి. కనుక ఇటువైపు ఉన్నప్పటికీ కూడా కర్మయోగ ఉపాసనలో చిన్నగా ఎదగండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకవేళ అర్థం కాకపోవచ్చు అంటారు గౌడపాదాచార్యుల వారు. వాళ్ళంతా మధ్యమ మంద అధికారులు, వాళ్ళు ఉత్తమ అధికారులు అవుతారు ఒక రోజుకి అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు ఆయన. మనం కూడా విందాం, అవుతామేమో. ఇప్పుడు ఏ అధికారంలో ఉన్నామో మనకే తెలియాలి, అవునా? వచ్చే వారం చూస్తాం, ఇప్పటికే కొంచెం ఓవర్ డోస్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.